Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం May 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సాధారణంగా మనము ఒక విషయం గురించి ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు ఎన్నిటినో అంతర్జాలం నుంచి సేకరిస్తూ ఉంటాం, కొన్ని మనకి తెలిసిన అనుభవాల నుంచి ఉటంకిస్తూ ఉంటాం. చరిత్ర గురించి చాలా మటుకు తెలుసుకుని దాంట్లో నుంచి ఏవి అవసరమో అవన్నిటినీ, అంటే అవసరం ఇన్ ద సెన్స్ ఇంపార్టెంట్ ఎక్సర్ప్ట్స్ అన్నిటినీ కూడాను ఎక్స్ట్రాక్ట్ చేసి మనం చెప్తూ ఉంటాం. ఇవాళ నేను చెప్పబోయే ఈ వ్యక్తి గురించి ఎన్ని ఎక్స్ట్రాక్ట్స్ తీసినా, ఎన్ని ఎక్సర్ప్ట్స్ మనం కలెక్ట్ చేసినా అవన్నీ తక్కువే. వెబ్ ఆర్టికల్స్ నుంచో పుస్తకాల నుంచో ఎన్ని అక్షరాలని మనం కూర్చి మాలగా చేసినా ఆయన అక్షరాల ముందు ఇవన్నీ వెలవెలపోతాయి. అందుకే ఆయన గురించి చెప్పేంత స్థాయి కానీ అంత భావం కానీ నాకు లేదు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాసే అంతటి మాట అన్నాడంటే ఇంకా మీరు ఆలోచించండి. మనం పంచుల్లో కింగ్ అని, మాటల మాంత్రికుడని ఇన్ని చెప్పుకుని త్రివిక్రమ్ శ్రీనివాసే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి అలా అన్నారంటే ఇంకా నాలాంటిది ఏం చెప్తుంది. అందుకే నేను నాకు చేతనైనటువంటి ఒక చిన్న లైన్లో చెప్దామనుకుంటున్నాను. ఇది కాక ఇక మిగిలినవన్నీ మటుకు ఖచ్చితంగా వేరే వాళ్ళు వాళ్ళ అక్షరాల్లో క్రోడీకరించినది ఆర్ అంతకుముందు ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ దాంట్లో నుంచి కొన్ని ఎక్సర్ప్ట్స్, ఆయన అక్షరాలకి సరితూగేటటువంటి కొన్ని జస్ట్ చిన్న విషయాలు ఇలాంటివి చెప్తాను, ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈయన గురించి మాట్లాడాలంటే నాకు ముందు మాట తడబడుతుంది. చెప్పాక ఇందాక త్రివిక్రమ్ శ్రీనివాస బదులు అలా అంటే మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పెల్ బౌండ్ అయిపోతాం చూసారా, అలాంటి ఒక పరిస్థితి వస్తుంది నాకు ఆయన గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే అంత పెద్ద స్థాయి వ్యక్తి, అంతటి పుంభావ సరస్వతి అంటారు చూసారా, అలాగా అలాంటి వ్యక్తి గురించి నేనేదో సూర్యుడి ముందు దివిటీలాగా నేను పట్టుకొని నిలబడినంత మాత్రాన అసలు అది ఏ మూలకి రాదు. కానీ ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరచడానికి ఇదొక సందర్భం అనుకుంటున్నాను. అందుకే ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా అసలు ఆయన పాటల్లో అంటే చాలా మటుకు ఎలా ఉంటుందంటే కొన్ని పాటలు మనం వినేసి ఊరుకుంటాము, లేకపోతే కొన్ని ఒక 10 రోజులు హాంట్ అవుతుంది ఆ తర్వాత వదిలేస్తాం. విచిత్రంగా అదేంటో ఈయన పాటలు మటుకు లైఫ్ లాంగ్ ఒక ఏమంటారు ఒక చిన్న ఫోల్డర్ లాంటిది పెట్టుకుని లిరిక్స్ అన్నీ అందులో పెట్టుకుని ఎప్పుడైనా మనకు కాస్త డిప్రెసివ్గా అనిపించినప్పుడు, ఏంట్రా ఇది అనిపించినప్పుడు అవి వింటే ఎస్ గుడ్ ఇనఫ్, మరి అంత దారుణమేం కాదు, ఐ కెన్ బౌన్స్ బ్యాక్ అని మనకి మనమే ఒక డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేటటువంటి మార్గాన్ని సూచించేటట్టుగా ఉంటుంది. అతిశయోక్తిగా అనుకోకపోతే భగవద్గీతలో కర్మసిద్ధాంతం మనకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కొంతమందికి 10 సార్లు 15 సార్లు చదివినా కూడా అర్థమైనట్టే ఉంటుంది కానీ అవ్వదు. కానీ మీరు గమ్యంలో పాటో లేకపోతే ఇంకేదైనా నీ ప్రశ్నలు నీవే కొత్త బంగారు లోకంలో పాటో ఇలాంటివి ఏమైనా విన్నప్పుడు ఒక సెల్ఫ్ హెల్ప్ అన్నమాట, ఒక కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది మనలో. ఎప్పుడైనా సరే యుద్ధం మనలో నుంచి మొదలైనప్పుడు మనము ఒక కొత్త వ్యక్తిగా ట్రాన్స్ఫామ్ అవుతాం. అదే గనక మనలోని మనము బయట వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు కొన్నిసార్లు పరాజయం ఎదురవ్వచ్చు. స్టిల్ వి ఫైట్ విత్ ద సిస్టమ్ ఆర్ ఇన్ ద సిస్టమ్, కానీ విత్ ఇన్ అస్ ఏదైనా ఒక ఫైట్ జరగాలి అని అంటే దానికి ఒక నిప్పు రాజేసేటటువంటి ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ కావాలి. అలాంటి ఒక పాయింట్ ఈనాక్షరం. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ బోలెడన్ని విషయాలు ఇలాంటి వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడుకునే ముందు మనకి స్వాతికిరణంలో ఒక డైలాగ్ ఉంది, క్లైమాక్స్లో వస్తుంది అది. నాకు ఆ డైలాగు ఈయన కోసమే పెట్టారేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ వరకు ఎప్పుడు కూడా, అంటే మన జనవరి 26 ఆయనకి అవార్డు వచ్చే ముందు వరకు కూడా ఎవ్వరు ఒక అవార్డు వస్తుంది రావాలి అని అనుకున్నాం, కానీ వస్తుంది అన్న గ్యారంటీ ఎప్పుడూ లేదు. ఈసారే చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఇచ్చారు అని ఒక ఫీలింగ్. స్వాతికిరణంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏ పద్మశ్రీ కోసం త్యాగరాజస్వామి అన్ని కీర్తనలు రాశారు అని. నిజానికి వేటూరి గారికి అసలు అది కూడా రాలేదు, ఏది రాలేదు, కానీ సాహిత్యానికి ఆయన చేసినటువంటి సేవ గొప్పదే. అలాగే శాస్త్రి గారు, సో ఆయనకి ఇప్పుడు అవార్డు రావడం అనేది, అంటే ఇలాంటి వాళ్ళని గౌరవించే సంస్కారం వాళ్ళకు ఉన్నదని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించింది, చాటుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా అనుకున్నాం తప్ప, అవార్డులు అనేది అసలు ఆయనకి అది ఏంటంటే నాట్ సో గ్రేట్ బికాజ్ హిస్ లెటర్స్ ఆర్ ఫార్ మోర్ గ్రేటర్. ఎప్పుడు నిలిచిపోయేది పాటే. సో అట్లా మనకి తెలియకుండానే కొన్నిసార్లు ఒక మెస్మరైజింగ్ సాంగ్ వచ్చినప్పుడు అది ప్రతి పాటలో ప్రతి ఒక్క శైలి మీరు గమనిస్తే కనుక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ శైలి ఉంటుంది. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇంకోలా రాస్తారు, కొంతమంది అక్షరాలు అంటే కొంతమంది పదాలు వాళ్ళు వాడే విధానము అవి చూస్తే ఇది ఎవరు రాశారనేది మనకు అర్థమైపోతుంది. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ ఈయన రాస్తే మనకి అర్థంతో పాటు పరమార్థం కూడా తెలుస్తుంది, మనం ఎలా ఉండాలి అనేది. డ్యూయెట్ అయినా కానివ్వండి, ఏ రోజు ఏ డ్యూయెట్లో కూడాను ఒక హద్దు దాటి అశ్లీలతకి కొంచెం దగ్గరలో కూడా ఎప్పుడు రాయలా. అది మనము మీరు దుర్భిణి వేసి వెతికినా ఎక్కడ మీకు దొరకను కూడా దొరకదు అశ్లీలత అనే విషయంగా. శృంగారం ఉంటుందేమో కానీ ఇక్కడ అశ్లీలత ఉండదు ఈయన పాటల్లో. ఒక డిగ్నిఫైడ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఓన్లీ హీ కెన్ డూ. ఆయన పదాలని రీప్లేస్ చేద్దామని లేకపోతే ఆస్పైరింగ్ రచయితలు కొంతమంది నాకు తెలుసు వాళ్ళు ఏంటంటే ఈయన రాసిన పాటలని అదే సిచ్యువేషన్కి, అంటే సినిమా ఆల్రెడీ చూసుంటారు కాబట్టి అదే సిచ్యువేషన్కి అలాగే అదే ట్యూన్లో ఇంకేమైనా వేరే వర్షన్స్ రాయొచ్చా అని కూర్చుంటే ఇంతకన్నా బెటర్ వర్షన్స్ రాయలేము అని ఊరుకున్నారు. అంటే అది వాళ్ళని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఆయన ఏదో ఛాలెంజ్ చేయడానికో సవాల్ చేయడానికో కాదు. మనము ఏ పాటికి రాయగలము అని చూస్తే ఒక లైన్ కూడా రాయలేకపోయారు. ఒక సిచ్యువేషన్, ఒక ట్యూను ఇచ్చి ఆల్రెడీ తెలిసి ఉన్న సిచ్యువేషన్, ఆ సినిమా ఆల్రెడీ 10-15 చూసుంటారు, స్టిల్ కొన్ని ఏళ్ళు గడిచినా కూడా రాయలేకపోయారు అంటేనే అర్థమవుతుంది. అసలు ఇంకా సెకండ్ టు నన్ను అనుకోండి, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం. కొంతమంది ఏం రాసినా బాగుంటుంది అని ఒక, అంటే వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఉత్త పిచ్చి గీత గీసినా కూడా అరే బొమ్మ భలే ఉంది అనేవారట. బాపు గారి చేతి నుంచి వెలువడినటువంటి, కుంచె నుంచి వెలువడినటువంటి ఒక చిన్న స్ట్రోక్ ఒక గీత. అలాగా కొన్ని అంతే మనకు తెలియకుండా అలా జరిగిపోతూ ఉంటాయి. ఆయన గురించి ఆయన ఇంటర్వ్యూ, ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి కొన్ని ఎక్సర్ప్ట్స్ ఇవన్నీ కూడా చెప్తాను, బట్ ఈ చిన్న విరామం తర్వాత.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
తలుపుల తలుపులు తీసే తీయని లోకం, ఊహలకు ఊపిరి పోసే ఉత్సవ లోకం, విజ్ఞానం, వినోదం, విలువైన జీవిత పాఠాలు, సమకాలీన స్థితిగతులు, ఎన్నో గొప్ప విశేషాలను పంచే తెలుగు నవలలను ఇకపై మీరు వినే అవకాశాన్ని కల్పిస్తోంది మైండ్ మీడియా. తెలుగు వారందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ప్రసారమయ్యే నవలాలోకం కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు సీతారామ శాస్త్రి గారి గురించి ఒక పోస్ట్ పెట్టారు లాంగ్ బ్యాక్, దాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇప్పటి నుంచి నేను చెప్పే ఇప్పుడు ఈ లింక్లు, ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ కూడాను ఏంటంటే కేవలం ముందు నా అభిప్రాయం చెప్పాను, ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఏంటంటే వేరే వాళ్ళు సీతారామ శాస్త్రి గారి గురించి అనుకున్న విషయాలు. ఎండమూరి గారు చెప్పింది ఏంటంటే ఆ రోజుల్లో టీవీ సీరియల్స్ అవుట్డోర్లో ఎక్కువ తీసేవాళ్ళు, తులసిదళం చివరి భాగం హిమాలయాల్లో అంటే మనాలి రోహ్తాంగ్ పాస్ అక్కడ తీస్తే, వెన్నెల్లో ఆడపిల్లని ఊటీ కొడైకెనాల్ పాపికొండల్లో తీశారు. వెరసి 17 వారాల దూరదర్శన్ సీరియల్గా తీస్తే ఇప్పుడు ఈ వెన్నెల్లో ఆడపిల్ల 17 వారాలు దూరదర్శన్ సీరియల్గా తీశారు, 16 వారాలు టామ్ రేటింగ్స్లో ఫస్ట్లో నిలవడమే కాకుండా ఉత్తమ సీరియల్కి దర్శకత్వానికి నంది అవార్డులు కూడా వచ్చినాయి. 104 వారాల తులసిదళం, అంటే అప్పట్లో 104 వారాలంటే అదే చాలా పెద్దది, ఇప్పుడంటే సరే మన ఏక్తా కపూర్ వచ్చాక చాలా సాగతీత ఎక్కువైంది, కానీ ఆ 104 వారాల తులసిదళం జెమినీ ఛానల్ని 1గా నిలబెట్టింది. వాళ్ళ నిర్మాతకి బంగారు కలం ఒకటి బహుమతిగా కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రస్తావన దాని గురించి కాదు, ఊటీలో హేమంతన్లో షూటింగ్. ఆ రోజు పొద్దున్న 5 ఇంటికి హోటల్ కిటికీ అద్దాల నుంచి మంచు దుప్పటి కప్పుకున్న ఊటీని చూస్తుంటే సడన్గా చిన్న పల్లవి తోచింది. ఆ రోజే దాన్ని షూట్ చేద్దాము అని అసిస్టెంట్ డైరెక్టర్కి చెప్పారు. వెన్నెలని పక్కేసి ఊరు నిద్రపోయింది, కాలాన్ని కట్టేసి నీరు నిద్రపోయింది, ఏరు నిద్రపోయింది అని అంతే. అది రాసిన తర్వాత ఎలా పూర్తి చేయాలి అనేది అర్థం కాలేదుట. ఇంకోవైపు షూటింగ్కేమో టైం అయిపోతుంది. అల వైకుంఠపురంబులో రాసిన తర్వాత అంటే అది కంటిన్యూ అయిపోయిన తర్వాత, అక్కడ వరకు రాసిన తర్వాత ఏదైతే పోతన పరిస్థితి ఉందో అది పరిస్థితి అప్పుడు. అప్పుడు హైదరాబాద్ ఫోన్ చేసి భూమి మీద సరస్వతి సీతారామ శాస్త్రి గారికి సమస్యను చెప్పారట. చెప్పటం ఇంకా పూర్తి కూడా కాకముందే 3వ లైన్ నీ తలపు కొలిమిలో నా నిద్ర కాలింది అని పూర్తి చేశారట. సో వెన్నెల పక్కేసి ఊరు నిద్రపోయింది, కాలాన్ని కట్టేసి ఏరు నిద్రపోయింది, నీ తలపు కొలిమిలో నా నిద్ర కాలింది, తెల్లారే తూర్పులో నిద్రోయే రాకుమార్తెలా ఉన్నది సెలయేరు, కడవలతో తట్టి కుదిపి లేపేరు పల్లెపడుచులు, నువ్వు వస్తావని తనని చూడాలని పచ్చచీర కట్టింది ప్రకృతమ్మ, నువ్వు కోస్తావని జడను చేరాలని తెల్లరాయిక తొడిగింది మల్లెరెమ్మ. పాట పూర్తయింది. అప్పుడు అది ఆ అక్షరాలు చూసిన తర్వాత శాస్త్రి గారిని ఎందుకు అవని మీద వాగ్రూపునిగా కొలుస్తారో అభివర్ణిస్తారో అందరికీ అర్థమైంది, ఆయనకి ఇంకోసారి అనిపించింది. అసలు ఆ లైన్స్ చూస్తేనే ఎంత ముచ్చటగా ఉంది. ఇలాంటి అంటే కొన్ని పాటల్లో మనకి అంటే కంచె మూవీ తీసుకోండి, ఏవైనా సరే కొన్ని పాటల్లో ఉండే ఆ కోటబుల్ లిరిక్స్ ఏవైతే ఉంటాయో, అసలు కోటబుల్ లిరిక్స్ అంటూ ఉన్నాయి అంటే అవి వినవేనేమో అనిపించేటట్టుగా ఇంత బాగా ఇంకెవరు ఖచ్చితంగా రాయలేరు కాబట్టి ఈయనే అని. అలాగే నా మరో మిత్రుడు, ఆయన కూడాను వినీలని ఒక ఆయన, ఆయన చాలా బాగా రాస్తారు. తన తనకి ఎటువంటి అభిమానం ఉన్నది అనేది తన రచనలో అండ్ తను వాడే ప్రతి ఒక్క అక్షరంలో ఆయన స్ఫూర్తి మనకు కనపడుతూనే ఉంటుంది. సో తను రాసింది ఏంటి చెప్తాను. ప్రపంచంలోని భాషలన్నీ నేర్చుకుని ఊహకందిన భావాలన్నీ కూర్చుకుని తన పైన ప్రేమనంతా అక్షరాల్లో పరచాలని ఉంటుంది. ఎందుకంటే ఒక్క మాటలో ఆయన్ని నింపలేము, ఒక్క భావంలోకి ఆయన్ని వంపలేము. నన్ను నేను గెలవడానికి నిత్యం నాతో నాకే ఎన్నో యుద్ధాలు చేయిస్తూ ఉంటారు ఆయన. తడబడిన ప్రతిసారి, తప్పు చేసి పడిన ప్రతిసారి చెయ్యి అందిస్తూ ఉంటారు ఆయన. కనడానికి రెండు కళ్ళు చాలని స్వప్నం, ప్రేమించడానికి ఒక్క మనసు చాలని సత్యం, కొలతలకి అందని శిఖరం, లోతు తెలియని సంద్రం, భాషే కొలిచే అక్షరం, ఎన్నడూ ఏ అమావాస్యని నా దరి చేరనివ్వని వెన్నెల, నా సిరి వెన్నెల. ఇది ఆయన రాసింది. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ రీతిలో, వాళ్ళకి తోచిన రీతిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి ఎన్నో విషయాలు. అసలు మనకి కొన్నిసార్లు ఏంటంటే ఈ విధంగా కూడా చెప్పచ్చా, అసలు ఇది ఒక భావ అంటే నేను నా తరఫు నుంచి నేను కూడా నా విష చెప్పాను. ఏ రోజు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ఇంతలా నేను తడబడలేదు. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే అక్షరాలు వెతుక్కోవాల్సి వస్తుంది. అంతే కదా, అక్షర శిల్పి దగ్గర మనం ఎన్ని అక్షరాలు వెతుక్కున్నా ఏం అసలు ఏమన్నా ఉంటుందా? నేను ఎన్నో ప్రతి ఏడాది ఆయన గురించి చెప్పేటప్పుడు కొంచెం విభిన్నంగా చెప్పాలని ప్రయత్నిస్తూ ఓడిపోతూనే ఉన్నాను. ఈ ఏడాది సమస్యతో కొట్టుమిట్టాడే మనిషి సందిగ్ధతకి సిరా చుక్కతో చుక్కానై నిలిచిన గురువుగారికి అని మామూలుగా నేను రాసుకున్నాను. కానీ ఎవ్వరు ఎన్ని రకాల ఏం రాసినా ఆయన్ని మటుకు కొలవడం లేదా ఆయన గురించి చెప్పడం అనేది అసాధ్యమైన పని. అంతేగా, అయితే మనకి ప్రతి ఏడాది నేను చెప్పాను కదా, ప్రతి ఏడాది ఏదో కొద్ది విభిన్నంగా చెప్దాము విభిన్నంగా రాద్దాము అనుకుంటూనే ఉంటాను, కానీ ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. లాస్ట్ టైం కలకనే కళ్ళకి కళ్ళనిచ్చిన, కలకనే కళ్ళకి కళనిచ్చిన, కలతపడే మనసుకి కన్నీరు వచ్చిన సీతారామ శాస్త్రి గారి సిర నుండి జాలువారిన వెన్నెల వాన ఎంతో హాయినిస్తుంది. అక్కడ సీతారామ శాస్త్రి గారు అనేది నేను సీరా అని రాసుకున్నాను. సీరా గారి నుండి వెలువడే సిరా చుక్క వెన్నెల హాయినిస్తుంది అని రాశాను. ఇలా ప్రతి ఏడాది ఏదో ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ కష్టం. సరే, ఆయన ఇంటర్వ్యూ గురించి కూడా చెప్తానన్నాను కదా, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పండుగలు, పర్వదినాలు, చదువు సంధ్యలు, పనిపాట్లు, విందులు, వినోదాలు, ఆటపాటలు, రవాణా మరియు ప్రచార సాధనాలు, సాంకేతిక విజ్ఞానం, ఇలా ఎన్నో విషయాలలో మన ముందు తరానికి, మన తరానికి, మన తరువాతి తరానికి కాలానుగుణంగా వచ్చిన వస్తున్న మార్పుల గురించి వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం. భారత కాలమాన ప్రకారం ప్రతి గురువారం మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు తరాలు అంతరాలు కార్యక్రమంలో మీ ఆర్జే గిరిజా పేసపాటితో వినండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరంలో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జన్మదినం సందర్భంగా ఆయన గురించి వేరే వాళ్ళ మాటలు ఏంటో చూస్తున్నాం. అలాగే ఆయనకి ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసింది పత్రిక. ఆయన అప్పుడు చెప్పినటువంటి సమాధానాలు ఆయన ఫస్ట్ పెద్ద ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. సో ఆ ఇంటర్వ్యూ నుంచి కొన్ని ఎక్సెప్ట్స్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవార్డుని, నంది అవార్డుని, ప్రభుత్వం అవార్డుని గెలుచుకోవడం ఒక గేయ రచయితగా, ఉత్తమ గేయ రచయితగా మీ స్పందన ఏంటి అని అడిగిన దానికి, నేను రాసిన మొదటి చిత్రంలో నా మొదటి పాట అవార్డు రావడం చాలా అదృష్టము, ఆ అనుభూతి ఆనందం మాటలకు అందనిది, విశ్వనాథ్ గారికి ఏ భాషలో ఎటువంటి భావంతో కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మీ సౌలభ్యం కోసం మీ మొదటి ప్రయత్నానికి మీరు స్వేచ్ఛగా రాయండి, ట్యూన్తో కానీ కంటెంట్తో కానీ మిమ్మల్ని నిర్బంధించను, ఏదైనా ఒక గొప్ప పాట రాయండి, ఆలోచనలో భాషలో ఆ గొప్పతనం కావాలి, అలాంటి పాట మీ మొదటి పాట అయితే ప్రజల్లో పరిశ్రమలో ఆ పాట ఆకర్షించి మీకు మేలు చేస్తుంది అని చెప్పారు. ఆయన అన్నట్టుగానే ఆ ప్రభుత్వ అవార్డు ద్వారా, కళాసాగర్ అవార్డు ద్వారా ఇవన్నీ కూడాను ఇంకా మిగతా గుర్తింపులన్నీ వస్తున్నాయి అని. సో అప్పుడు మరి ఈ అవార్డు రావడం వల్ల మీ మీద ఇంకా బాధ్యత ఎక్కువ పెరిగిందని మీరు అనుకుంటున్నారా అని అడిగితే, బాధ్యత కంటే కూడా తృప్తిని ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ప్రజల్లో పరిశ్రమలో గేయ రచయితగా వచ్చిన గుర్తింపుగా ఇది భావిస్తాను తప్ప బాధ్యత అన్నట్టు అట్లా కాదు. కొత్త బాధ్యతగా అయితే భావించట్లేదు, ఎందుకంటే నేను రాసే ప్రతి పాట బాధ్యతగానే ఫీల్ అయ్యే రాస్తాను. ఈ అవార్డు ఒక రకమైన సంతృప్తిని కలిగించింది అని చెప్పక తప్పదు అని అన్నారు. ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో గేయ రచయిత పాత్ర కత్తి మీద సాములా తయారవుతుంది, పాటల్లో ద్వంద్వార్థానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. కారణం ఎక్కువగా వ్యాపార ధోరణిలో చిత్రాలు వస్తున్నాయి కాబట్టి అలా రాయడానికి మీ మీద ఒత్తిడి తెస్తే ఆ విధమైన సాహిత్యాన్ని రాస్తారా అని అడిగినప్పుడు, నేను మద్రాసులో అడుగు పెట్టింది బ్రతకడం కోసం ఇంతవరకు ఆరోగ్యకరమైన సాహిత్యాన్నే రాశాను. బతకడం కోసం వచ్చిన వాడిని కాబట్టి ఎటువంటి ఛాలెంజ్ అయినా సరే నేను స్వీకరిస్తాను అన్నారు. తెలుగు సాహిత్యంలో మీకు నచ్చిన కవులు ఎవరు అంటే తిలక్, శ్రీశ్రీ, బైరాగి, చలం, వీరిలోని భావనాచలం నాకెంతో ఇష్టం, ముఖ్యంగా బైరాగి గారిది అన్నారు. మద్రాసు రాకముందు మీరు రాసిన గేయాలు, కథలు పుస్తక రూపంలో వచ్చినవి ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు, పుస్తక రూపంలోకి అయితే ఏవి రాలేదు, కానీ కొన్ని పత్రికల్లో కొన్ని కథలు మాత్రం పడ్డాయి. నాకు వచ్చినప్పుడు ఏవో గేయాలు, పాటలు రాసుకోవడం, స్నేహితుల మధ్య పాడి వినిపించడం జరిగేది. నా స్నేహితులు నన్ను అంటూ ఉంటారు, నువ్వు రాసింది వచన గేయము కాదు, పాట అనడానికి లేదు, అలా అని బాగాలేదని అనడానికి లేదు, వెరసి నువ్వు పజిల్ అయ్యావు మాకు అని అంటూ ఉండేవారు అని. మరి భావ కవిత్యోద్యమానికి ఊపునందించినటువంటి దేవులపల్లి నండూరి సుబ్బారావు గారు లాంటి వాళ్ళ ప్రభావం మీ మీద ఏమైనా ఉందా లేదా అని అడిగారు. లాలిత్యం కంటే అస్పష్టమైన చీకట్లలోకి వెళ్ళిపోయి తమను తామే వెతుక్కుంటూ తపనని పడే తత్వం నాది. కృష్ణశాస్త్రి గారిని చదివాను, వారి భావకవిత్వంలో కూడా అంతర్లీనంగా ఉండే ఆవేదన కూడా అదే అనిపిస్తుంది నాకు. ఉదాహరణకి మ్రోగింపకోయి మురళి కృష్ణ, ఈ తీపి తేనియ బరువు మోయలేది బతుకు అని. ఇది రొమాంటిసిజం తప్ప అజ్ఞాతమైన ఆవేదన కొన్నిసార్లు అనిపిస్తుంది. అంటే మన యద్భావం తద్భవతి అన్నట్టు మనం ఏదైతే ఒక ఫీలింగ్లో ఉంటామో అప్పుడు అదే మనకు అనిపిస్తుంది. అలానే చలం ప్రతి మాట ఆలోచనలు రేకెత్తిస్తుంది, ఆ మాటలోని భావం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ప్రేమలేఖలు అనేటటువంటి దీంట్లో కథలో ఒక చోట మన ముద్దుల విభజన జ్ఞాపకం ఉంది. టీ, సిగరెట్స్, ఫ్రెంచ్ ముద్దు అంటూ ఇంత దూరం నుంచి నిన్ను ముద్దు పెట్టుకుంటే దీనికి ఏం పేరో, ఆధ్యాత్మిక ముద్ద అంటాడు. ఇలా చాలా ఉన్నాయి ఉదాహరించడానికి అని చెప్పారు. ఇక మీరు పాట రాసిన తర్వాత ట్యూన్ చేస్తున్నారా లేదా ట్యూన్ని బట్టి మీరు రాస్తున్నారా అని అడిగిన క్వశ్చన్కి, ట్యూన్ ప్రకారమే పాట రాస్తున్నాను, అదే సులభం కూడా, కానీ సిరివెన్నెల చిత్రంలో పాట రాశాక ట్యూన్ చేయడం జరిగింది అని చెప్పారు. ట్యూన్కి తగ్గ పాట రాయడం ఎలా సులువు అని అడిగితే, పాట రాసిన తర్వాత ట్యూన్ చేయడం, ట్యూన్ చేసిన దానికి పాట రాయడం, ఈ రెండింటిలో రచయితకి మొదటి పద్ధతిలో స్వేచ్ఛ ఉంటుంది. ఒక డ్యూయట్ రాయాలంటే ప్రేమ గురించి చాలా గొప్పగా ఏదో చెప్పాలన్న తపన ఉంటుంది. ఆ తపనలో సామాన్య ప్రేక్షకుడికి అందని ఒక గొప్ప భావం ఏదో చోటు చేసుకుంటుంది. కానీ ఆ పాటలో ఆ చరణం గురించి, అక్కడ పడ్డ అందమైన మాట గురించి ఆలోచించే వ్యవధి వాళ్ళకు ఉండదు సినిమా కథ ఉన్నటువంటి పరుగులో. అదే ట్యూన్కి పాట రాయడం అంటే ఓ సర్కిల్ మన ఆలోచన చుట్టూ ఉందని ప్రతిక్షణం గుర్తొస్తూ ఉంటుంది. తేలిక పదాలతో ఆ పాట సందర్భాన్ని తగ్గట్టు రాయడం చాకచక్యం అనేది అప్పుడు మనకి అర్థమవుతుంది అని చెప్పారు. ఇది ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు కంచె అలాంటి మూవీస్లో మీరు గమనిస్తే కనుక ఆయన రాసిన ప్రతి అక్షరం ఎంతో విలువైనది. అసలు ఏ వేదమైనా, ఎవరి స్వేదమైనా, ఆ స్వామి సేవే కదా అని, అంటే జాతి, కుల, మత విభేదాలు ఏవున్నా సరే అవన్నిటినీ రూపుమాపే విధంగా ఒక కలం ఒక తాటి మీదకి తీసుకురాగలదని చెప్పడానికి అంతకంటే పెద్ద ఉదాహరణ కూడా అక్కర్లేదు. విద్వేషం పాలించే దేశం ఉంటుందా? అసలు ఎస్పెషల్లీ పర్టికులర్గా ఒక్క పాట మటుకు ఎన్నిసార్లు విన్నా కూడా మనకి ఒక, అంటే ఇదివరకు చెప్పేవాడు మామూలుగా గాయంలో పాట నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, ఆ పాట ఉంది కదా, అది వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్. ఆయన అన్ని బెస్ట్ వర్క్సే రాశారు, అందులో కూడాను ఏంటంటే ఇది నిజంగా మనల్లో చైతన్యాన్ని మేల్కొల్పేలా ఉంది అని. ఆ తర్వాత అనుకోవచ్చు లేదా దాంతో సమానంగా అనుకోవచ్చు, నాకు కంచెలో ఆ పాట కూడా చాలా నచ్చుతుంది. అసలు ఒక్కొక్క లైను వింటుంటే శరాఘాతంలాగా, అరే మనం అసలు ఏం చేస్తున్నాం, ఎలాంటి సమాజంలో ఉన్నామని మన మీద మనకే ఒక రకమైనటువంటి ఛా మనం మార్చాలి అన్న ఒక చైతన్య తత్వాన్ని నింపుతారు ఆ పాటలో. అసలు దైన్యానికి ధైర్యానికి ఉన్న తేడాని, మనం దేన్ని మన సొంతం చేసుకోవాలనేటటువంటి ఒక దిశానిర్దేశకత్వాన్ని ఇవన్నిటినీ కూడాను చెప్పినటువంటి వ్యక్తి. పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆయన పదాలతో చేసినటువంటి ప్రయోగాలు, అసలు అదేంటో అక్షరం ఆయనకి అందరికీ మామూలుగా వెన్నతో పెట్టిన విద్య అంటారు కానీ ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. ఒక పారిజాత పుష్పం ఎలా అయితే అలా రాలుతూ ఉంటాయో, రాలిన పూలే తీసుకోవాలి కొయ్యకూడదు అంటూ ఉంటారు, అలా ఆయన కలం నుంచి రాలినటువంటి అక్షర సుమాలని ఎన్నిటిని ఏరుకుని పెట్టుకున్న అసలు ఒక్క అక్షరమైనా చాలు, తోటంతా పరిమళిస్తుందిలాగా మన మనసంతా కూడాను ప్రశాంతతను నింపుతుంది. ఒక అంటే పాటలతో అక్షర సేద్యం చేయడం అంటారు చూసారా, అది అందుకే ఆయన కవి కర్షకుడు అని అనేది. ప్రతి నోట ఆయన పాటలు ఎప్పుడు నిలిచి, అసలు ఎవరైనా ఒక పాట గురించి ఉటంకించారు మంచి పాట గురించి అంటే అది ఖచ్చితంగా ఈయన పాటే అయి ఉంటుంది, ఇంకెవ్వరూ అంత గొప్పగా రాయరు. ఒక చిన్న చిన్న చాలా ఈజీగా ఉండి అందరికీ అర్థమయ్యేట్టుగా లేదా అర్థం చేసుకుందాము, ఇది ఏదో కొంచెం బాగుంది దీని అర్థం ఏంటో తెలుసుకుందాం అనేటటువంటి ఒక జిజ్ఞాస ఈ రెండింటినీ కలిగిస్తుంది. తన పాటలతోటి మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎన్నింటినో వేస్తారు, అది శాస్త్రీయ గీతమైనా ప్రణయ గీతమైనా సందేశాత్మక గీతాలైనా ఏ రకమైనా సరే. ఒక ఆదిపుక్షువు వాడినేది కోరేది అనే పాటలు అయినా ఎక్కడైనా, ఇంకా ఆయన జీవితం ఆయన అదేంటి టెలిగ్రాఫ్ దాంట్లో పనిచేయడం కానీ లేకపోతే ఆయన ఎక్కడ చదివారు ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే, కానీ ఆయన సాహితీ వనంలో విహరించి ఆ పాటల పూదోటలో నుంచి కొన్ని అక్షర సుమారని ఆగ్రహించిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక్కసారి ఆయన పాట విన్నవాళ్ళు ఆయన అక్షరం విన్నవాళ్ళు ఎవరైనా సరే దాన్ని మర్చిపోలేరు, అది జీవితాంతం అలా పదిలంగా వాళ్ళ మనసుల్లో దాచుకుంటారు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీట్ హిమ్ వన్స్. అసలు ఆ క్షణాలు ఎలా దొరికిపోయినాయి, అసలు అక్కడ నేను ఏం చేశాను ఏం మాట్లాడాను నాకైతే మొత్తం బ్లాంక్. ఆ తర్వాత ఇప్పటికైనా సరే అలా ఒక ఆరాలాగా అలా ఉండడం అంతే, అదొక్కటే గుర్తుంది ఆయన ఏదో మాట్లాడుతున్నారు మా పిల్లలు సమాధానం చెప్తున్నారు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అంటే నేను చిన్నపిల్లనే అయిపోయాను, అంటే ఒక అజ్ఞానంలో ఏవో పిచ్చి క్వశ్చన్లు వేయడం ఆయన దానికి నవ్వుతూ ఆన్సర్ చెప్పడం ఎలా ఉంటుందంటే ఎదురుకుండా దేవుడు ఉన్నాడు ఏం అడగాలో తెలియదు ఏం మాట్లాడాలో తెలియదు అన్నట్టు ఉంటుంది చూసారా, అలా ఉంది. ఇట్ మైట్ బి ఎగ్జాగరేటింగ్ టు సమ్ పీపుల్ బట్ అది నిజం, ఏం తెలియదు ఏం అడగాలో కూడా తెలియదు, ఏది మంచి ఏది చెడు ఏది అడిగితే నాకు మంచిది ఇలాంటివేం ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఎదురుకుండా ఒక సరస్వతి స్వరూపం ఉంటే ఆ పాట ఎలా రాశారు ఈ పాట ఎందుకు ఇలా వచ్చింది ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగి అసలు అట్లా నేను ఏమీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, అలా చూస్తూ ఉన్నాను ఆయన మాట్లాడుతూనే ఉన్నారు, ప్రతి ఒక్క విషయాన్ని అలా మనసులో పదిలిపరుచుకున్నాను అంతే. దాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ అనిపించింది. అందుకే మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఇంకెన్నో స్ఫూర్తివంతమైన పాటలు, ఇలాంటి ఇంకెన్నో స్ఫూర్తివంతమైన మాటలు వినాలని ఆయన నుండి, ఆయన వీడియోస్ చూస్తే మన యూట్యూబ్లో తెలుస్తుంది ఎంత స్ఫూర్తి నింపుతారో, ఇలాంటి ఇంకెన్నో మాటలు పాటలతోటి మనలో ఒక దైన్యాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపాలి అని కోరుకుంటూ హార్టీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత నాకు నచ్చిన మరో వ్యక్తి గురించి కూడా చెప్తాను.
నమస్కారం, నేను మీ కారుణ్య, మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సెలబ్రేషన్ మూమెంట్స్, సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్, పాటల తోటలు, మాటల మూటలు, అల్లరి కబుర్లు, ఆలోచింపజేసే అంశాలు, ఇలాంటి నవరస భరిత వీణుల విందు కోసం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు ప్రసారమయ్యే మీతో మీ హైమక్ కార్యక్రమాన్ని వినాల్సిందే. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ నాకు నచ్చిన ఇంకొక వ్యక్తి పుట్టినరోజు కూడా, నచ్చిన అనే కన్నా ఫస్ట్లో చెప్పాలంటే నాకు పెద్దంత నచ్చేవాడు కాదు, కానీ తర్వాత తన యాక్టింగ్ చూసిన తర్వాత నేను ఎందుకు ఇన్నాళ్ళు తన యాక్టింగ్ని ఇంత పట్టించుకోలేదు అని మాత్రం అనిపించింది. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్ ఎన్టీఆర్ జూనియర్. అసలు ఒక మనిషికి ఓకే మా బాగా చేస్తాడు చేయడు అనే డెఫినేషన్ మనం ఎలా ఇస్తాం ఒక యాక్టింగ్లో, తను అన్ని రకాల జోనర్స్ని టచ్ చేసేటట్టుగా కనుక యాక్ట్ చేస్తే. పేరు చూస్తే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ పేరు, అందుకే ఎన్టీఆర్ జూనియర్, జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఉంటారు, తారక్ అంటారు, ఆ జూనియర్ అనే పదం నచ్చక అలా. సో నటన అనేది ఒక కళాత్మకమైనటువంటి వృత్తి కాబట్టి అందులో అభిరుచి అభినివేశం రెండు ఉన్నటువంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. సరే, మామూలుగా మనకి వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళు, వాళ్ళని మన నెత్తి మీద రుద్దేసి వాళ్ళు బాగున్నా బాగాలేకపోయినా, వాళ్ళు బాగా యాక్టింగ్ చేసినా చేయకపోయినా, వాళ్ళకి 10 రకాల మేకోవర్లు చేసి కత్తెరలేసి మొత్తానికి ఏదో విధంగా మన మీద రుద్దడానికి ప్రయత్నించేటటువంటి ఈ రోజుల్లో వంశపారంపర్యంగా వచ్చేటటువంటి యాక్టింగ్ని తీసుకుని అందులో ఎటువంటి బలవంతపు రుద్దుడు లేకుండా తన స్వశక్తితోటి పైకి వచ్చినవాడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా తనకు సపోర్ట్ లేదు, స్టిల్ తన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అందరికీ ఎంతో కొంత కొద్ద గొప్ప ప్యాడింగ్ అనేది ఉంటుంది ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత పెద్దదై ఉండి ఎటువంటి ఒక సపోర్టు లేకుండా వచ్చిన వ్యక్తి, అండ్ దానికి తగ్గట్టు కూచిపూడి డాన్సర్ అండ్ మాటలు, డైలాగ్ డెలివరీలో ఇంకా అసలు చెప్పాలంటే ప్రజెంట్ డే యాక్టర్స్లో ఎవరికీ లేదు అలాంటి డిక్షన్. కొన్నాళ్ళు ఫస్ట్లో స్టార్టింగ్లో ఈ కమర్షియల్ టైప్లో తాత తండ్రి బాబాయ్ ఇలాంటి కొన్ని ఉటంకింపులు వచ్చినా కూడా ఇప్పుడు గత 6-7 సినిమాల నుంచి చూస్తే కనుక అవి కొంచెం తక్కువే ఉన్నది. అండ్ తన ఫిలిం కెరీర్ గురించి చెప్పాలంటే మటుకు నేను మాత్రం టెంపర్కి ముందు టెంపర్ తర్వాతనే చెప్తాను. ఆ తర్వాత తను తీసుకున్నటువంటి స్క్రిప్ట్స్ కానీ టెంపర్ నుంచే చాలా, అసలు అంటే రాఖీ అప్పుడు ఎలాగైతే లాస్ట్ కోర్టు సీన్ ఎంతలా ప్రతి ఒక్కళ్ళు ఎంత హేటర్స్ అయినా సరే అసలు తను నచ్చడు, బండగా ఉంటాడు, అది ఇది అనుకున్న హేటర్స్ కూడా రాఖీ సీన్ చూస్తే కంటతడి పెట్టక తప్పదు. అలాంటి ఎవరి చేతన మెప్పించగల ఒక యాక్టింగ్ చేశాడు. అప్పట్లో అచ్చు ఎన్టీఆర్ లాగే ఉన్నాడని, జూనియర్ ఎన్టీఆర్ నటనలో కూడా తన పోలికలన్నీ వచ్చినాయని ఇట్లా చాలామంది అనుకున్నారు. తర్వాత ఏమో కొంతమంది సరళే అన్నట్టు లైట్ తీసుకున్నారు. కానీ ఈ మొన్నటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత కొన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ ఆ తర్వాత సాంఘిక చిత్రాలు పౌరాణిక చిత్రంలో అట్లా అన్ని విధాలుగా యాక్టింగ్ చేయగల ఒకే ఒక్క సత్తా ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారంటే తనే. ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి మూవీ ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా సరే ఫస్ట్ ఎప్పుడు చిన్నప్పుడు ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర తీసినప్పుడు అందులో బాలనటుడిగా ఒక చిన్న రోల్ వేశాడు. ఆ తర్వాత బాలరామాయణంలో రాముడిగా వేశాడు. ఆ తర్వాత కూచిపూడితో పాటు యాక్టింగ్లో కూడా శిక్షణ తీసుకుని నిన్ను చూడాలని అనే మూవీతోటి హీరోగా ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తీసినటువంటి స్టూడెంట్ నంబర్ 1 తోటి ఇంకా తిరుగులేదు. అండ్ అందులో తను యాక్టింగ్ ఫస్ట్ నుంచి బాగుండేది. ఆ తర్వాత వరుసబెట్టి ఒక 2-3 సినిమాలు ఫ్లాప్ అయినాయి, సుబ్బు అలాగా. ఆ తర్వాత ఆది వివి వినాయక్తో అది బాగా హిట్ అయింది. ఆ తర్వాత సింహాద్రి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలిచింది. బట్ సింహాద్రి తర్వాత మటుకు హీ వాజ్ టోటల్లీ షాటర్డ్ విత్ ఫ్లాప్స్ వరుసగా. ఎందుకంటే లావ్ అయ్యాడు అన్న దీంతో ఎవరు అంత అంటే లావు సన్నమని కాదు, మరి అలా అయితే రాఖీ బాగా సూపర్ హిట్టే. కానీ ఆంధ్ర వాళ్ళ సాంబ నాలుడు నరసింహుడు అశోక్ ఇవన్నీ కూడా అంటే ఒక పూర్తి మాస్ అన్ని నరికేయడాలు చంపేయడాలు విపరీతమైన హింస ఇలా ఉండేసరికి ఇంత చిన్నవాడయి ఉండి ఎందుకు ఇలాంటి యాక్టింగ్ చేస్తున్నాడు అనేది అర్థమయ్యేది కాదు. హైపర్గా ఉండేది చాలా అని అనుకునేవాళ్ళు. రాఖీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కమర్షియల్లీ యా ఓకే, అట్లీస్ట్ ఈ మిగతా వాటితో పోలిస్తే. స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి చేసినటువంటి రాజమౌళి ఆ తర్వాత నువ్వు మేక్ ఓవర్ అవ్వాలి బాబు, నీకు ఓన్లీ ఏదో మీ వంశపారంపర్యంగా ఎవరైతే ఫ్యాన్స్ వస్తున్నారో వాళ్ళు ఉంటే చాలా, నీకు ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వద్దా, అసలు ఇంత బాడీ ఉంటే కనుక నీకు ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ రాదు. ఇప్పుడు ఈ మహేష్ బాబు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని అంటే నువ్వు ఎలా చెప్తే అలా అన్నాడు. అంతే, యమదొంగ లుక్ని కనీసం అంతకుముందు మామూలుగా ఫస్ట్ లుక్లు మోషన్ పోస్టర్లు అవేమి లేవు కదా, సో యమదొంగ లుక్ని కనీసం బయట పెట్టలేదు. బట్ ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు అసలు మామూలు హిట్ కాదు. అది కొంచెం సేపు యముడి పాత్రలో కనిపిస్తాడు, సో పౌరాణిక పాత్రలలో కూడా రాణించగలడు అని నిరూపించుకున్నాడు. అండ్ ఎవ్వరూ అసలు కనీసం ఊహించని విధంగా బాగా సన్నబడి అసలు ఒక రేంజ్లో అన్నమాట. ఇంకా అసలు ఆ సినిమాలో అన్నీ అటు డాన్స్ కానీ నాచోరే నాచోరే సాంగ్ అప్పుడు కానీ లేకపోతే ఏవైనా సరే అందులో డాన్స్ డైలాగ్ డెలివరీ అయితే మోహన్ బాబే అన్నట్ట. అసలు ఎక్కడో ఒకటి తప్పు చెప్తాడేమో, ఎక్కడో ఒక చోట కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తుందేమో, రీటేక్ తీసుకుంటాడు అని అనుకున్నాను. కానీ నన్ను డిసప్పాయింట్ చేశాడు. అసలు ఆ డిక్షన్ ఏంటో డైలాగ్ డెలివరీ ఏంటి అని మోహన్ బాబు అన్నాడు. అండ్ సాధారణంగా ఎవరిని తొందర పొగడాడు కాబట్టి అది నిజంగా కాంప్లిమెంట్ అనే చెప్పాలి. అండ్ మెహర్ రమేష్ తీసిన కంత్రి మూవీలు అయితే మరీ దారుణంగా సన్నబడ్డాడు. అండ్ అది ఫ్లాప్ కూడా అయింది. ఆ తర్వాత అదుర్స్ సూపర్ డూపర్ హిట్. అండ్ కామెడీ టైమింగ్ అయితే ఇంకా ఒక రేంజ్, బ్రహ్మానందంతో సమంగా కామెడీ చేయడం అంటే చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఎవరి జోన్స్ కంఫర్ట్ జోన్స్ వాళ్ళకు ఉంటాయి. సో బ్రహ్మానందంని కామెడీ కంఫర్ట్ జోన్లో కొట్టే వాళ్ళు అసలు ఎవ్వరూ లేరు. అలాంటిది బ్రహ్మానందంతో ఈక్వల్గా కామెడీ చేయడం అంటే అలా మామూలు విషయం కదా. టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అది అంతను. ఆయన గురించి అన్నీ కూడా చెప్తాను బట్ ఈ చిన్న విరామం తర్వాత.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచారుల వారు ఎన్నో గొప్ప కీర్తనలను తెలుగువారికి అందించారు. ఈ కీర్తనలు ఆధ్యాత్మికత, తాత్వికత, భక్తి, శృంగారం, వైరాగ్యం మొదలైన భావనలు పొదిగిన అమూల్య రత్నాలు. అన్నమయ్య కీర్తనలకు శ్రీ తాడేపల్లి పతంజలి గారు అందించిన వివరణలను అన్నమయ్య అన్నమాట అన్న కార్యక్రమంలో మీ భావరాజు పద్మిని స్వరంలో వినండి. భారత కాలమానం ప్రకారం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:30 to 4:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరము.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. ఆ తర్వాత బృందావనం, దానికి కొంచెం పర్వాలేదు, బాగానే వసూళ్ళు వచ్చింది. మళ్ళీ మెహర్ రమేష్తో శక్తి తీశాడు. అసలు అది పాటలు చిత్రీకరణ బాగుంది, పాటలు బాగా ఇచ్చాడు మణి శర్మ అనుకుంటే భయంకరమైన ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఊసరవెల్లి. యాక్చువల్గా ఊసరవెల్లిలో తన యాక్టింగ్ చాలా బాగుంటుంది, తమన్నా కూడా చాలా బాగా చేసింది, బట్ స్టిల్ ఫ్లాప్. దమ్ము ఫ్లాప్, వరుస పెట్టి ఫ్లాపులు. తర్వాత భాష కొంచెం పర్లేదు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్సే, రామయ్య వస్తావయ్య, రభస. అప్పట్లో అయితే తన మూవీస్ చూడొద్దు అనే ఎస్ఎంఎస్లు వచ్చేవి. ఇంకా ఆ తర్వాత నుంచి ఆంధ్ర వాళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ మళ్ళీ తనతో చేయలేదు. ఆ తర్వాత టెంపర్ వచ్చింది. సో ఆ టెంపర్తో మళ్ళీ సక్సెస్, ఒక రేంజ్ సక్సెస్ తను అందుకున్నాడు. అదే కాకుండా ఆ ఇప్పటి వరకు జెమినీ ఛానల్లో టెంపర్ ప్రసారమైనప్పుడు 26.5 టీఆర్పీ తోటి అన్ని రికార్డ్స్ని తిరగరాసింది. జెమినీ టీఆర్పీస్ టెంపర్ వేసిన ప్రతిసారి హయ్యెస్ట్ వ్యూవర్షిప్. 2015 ఐఐటి మద్రాస్ టాక్ సెషన్కి ఎస్ఎస్ రాజమౌళి వెళ్ళినప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంలో కీలక పాత్ర అయిన కృష్ణుడి పాత్రకి ప్రస్తుత నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరూ అసలు సూట్ అవ్వరు అని చెప్పాడు. సో ఒక స్టేచర్ కానీ ఆ యాస కానీ తనకి మాత్రమే ఉన్నాయి. అండ్ తారక్ తన ఫేవరెట్ యాక్టర్ అని చెప్పి మన రాజమౌళి చెప్పాడు. ఆ తర్వాత నానక్ ప్రేమతో రిలీజ్ అయింది, అది కూడా హిట్ అయింది. ఆ టీజర్ 60,000 వ్యూస్ అది రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే. అండ్ ఆ గెటప్ కొన్ని లక్షల మంది అనుసరించారు. ఫోర్బ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2015లో సెకండ్ ప్లేస్ సంపాదించాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక 2016 సంక్రాంతికి రిలీజ్ అయి మంచి విజయం సాధించి 50 crores క్లబ్లో చేరింది. ఆ తర్వాత జనతా గ్యారేజ్, ఆ తర్వాత జైలవకుస. ఇంకా అసలు నటనలో చూసుకుంటే పీక్స్ అన్నమాట, ఎస్పెషల్లీ జై క్యారెక్టర్. అందులో సినిమా కొంచెం సాగదీశారు, అంటే ఇర్రిలవెంట్గా కనెక్ట్ చేశారు అని అంటారు, కానీ జస్ట్ ఫర్ హిజ్ యాక్టింగ్ కనుక వెళ్లే మాట అయితే 3 క్యారెక్టర్స్లో ఎంత వేరియేషన్ చూపించడానికి తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ జై క్యారెక్టర్ అందులోనూ నాటకం వేద్దాము అని చెప్పి క్లైమాక్స్లో నాటకం వేస్తారు కదా, అక్కడైతే అసలు బా విశ్వరూపమే, ఇంకేమీ లేదు. ఆ తర్వాత బిగ్ బాస్ తోటి టీవీ వీక్షకులకి కూడా చాలా దగ్గరయ్యాడు. అండ్ త్రివిక్రమ్తో మల్టీస్టార్ అరవింద సమేత చేశాడు, అందులో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అసలు ఫస్ట్ 15 మినిట్సే పీక్స్ అన్నమాట. ఇంకా ఎలా అంటే ఒక ఇలాంటి యాక్టింగ్ 15 మినిట్స్ కనుక చూస్తే ఇలాంటి యాక్టింగ్ అంటే ఇంత ఆవేశపూరితమైనటువంటి యాక్టింగ్ అంత సటిల్గా చేయడం కూడా కష్టమే. ఎస్పెషల్లీ ఆ కత్తిని ఇలా మొండి కత్తిని ఇలాగా తొడకి ఇలా ఒకసారి ప్యాంటుకి రుద్దుకుని అప్పుడు మళ్ళీ కట్ చేయడానికి వెళ్తాడు. అసలు ఒక గూస్ బమ్ సీన్ అన్నమాట అది. అలా తను ఇప్పటి వరకు యాక్ట్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ తోటి ఆర్ యాక్టర్ తోటి ఫ్రెండ్లీగానే ఉన్నాడు తప్ప ఎవరితో తనకి పెద్దంత వివాదాలు కూడా లేవు. రామ్ చరణ్ అయితే క్లోజ్ ఫ్రెండ్ తనకి. సూపర్ స్టార్ కృష్ణే మహేష్ బాబు కాకుండా ఇంకెవరు మీకు ఇష్టము అని అంటే ఈ జనరేషన్ హీరోస్లో ఎన్టీఆర్ అని చెప్పారు. అలాగే శోభన్ బాబు ఎప్పుడు శోభన్ బాబు గారు బ్రతికున్న రోజుల్లోనే ఇప్పుడున్న జనరేషన్ యాక్టర్స్లో మీకు ఎవరు ఇష్టం అంటే అప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ అనే చెప్పారు. ఆఖరికి బాలీవుడ్ హీరోస్లో సల్మాన్ ఖాన్ కూడా సమ్ టైమ్స్ ఐ విష్ ఐ కుడ్ బి లైక్ తారక్ ఆఫ్టర్ వాచింగ్ హిస్ మూవీస్ అని అన్నాడు. కొన్నిసార్లు తన మూవీస్ చూసినప్పుడు నేను వీళ్ళ ఎందుకు చేయట్లేదని అనిపిస్తుంది నాకు అని అన్నాడు. ఇంకా ఈ సుదీప్ వీళ్ళందరూ కన్నడ ఇండస్ట్రీ నుంచి హైట్ వైజ్ తను షార్ట్ ఏమో కానీ అచీవ్మెంట్ వైజ్ అసలు ఇప్పటి వరకు నేను మీట్ అయిన వాళ్ళల్లో ది టాలెస్ట్ గై ఎన్టీఆర్ అని చెప్పారు. ఎందుకు నాగార్జున ఎంఈకేలో కూడాను పర్ఫెక్ట్ కమాండ్ ఉంది తనకి డైలాగ్ మీద, జస్ట్ లైక్ మన అమితాబ్ బచ్చన్ నసీరుద్దీన్ షా ప్రకాష్ రాజ్ వీళ్ళలాగా. సో డైలాగ్ డెలివరీ డిక్షన్ యాక్టింగ్ ఈ మూడిట్లో తనను కొట్టేవాళ్ళు లేరు ఇప్పుడప్పుడే అని చెప్పారు. మోహన్ బాబు అయితే నేను చాలా హార్డ్గా అసలు అలాగ వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు ఒక తప్పు చెప్తాడు, మిస్టేక్ ఎప్పుడన్నా డెలివరీ ఖచ్చితంగా డైలాగ్ డెలివరీలో మిస్టేక్ చేస్తాడు అని, కానీ ఎప్పుడు అసలు అట్లాంటి నాకు ఛాన్స్ ఇవ్వలేదు అన్నాడు. ఒకవేళ మల్టీస్టారర్ తీయాల్సి వస్తే ప్రజెంట్ జనరేషన్ సినిమా తెలుగు సినిమాలో మీరు ఎవరితో చేస్తారని అర్జున్ అడిగినప్పుడు ఎన్టీఆర్ తోటనే చెప్పాడు. ఇంకా సింబు ఎన్టీఆర్ అయితే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఖుష్బు అయితే నాకు తన ఆటోగ్రాఫ్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ నుంచి నాకు ఆటోగ్రాఫ్ కావాలని అడిగింది. అండ్ నా సీన్స్కి మ్యాక్సిమం జస్టిస్ చేయగలిగేది ఎన్టీఆర్ అని రాజమౌళియే స్వయంగా చెప్పాడు. కరెంట్ జనరేషన్ యాక్టర్స్లో ఏ రోల్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా జస్టిస్ చేయగలిగేది కేవలం ఎన్టీఆరే అని జయసుధ చెప్పారు. ఇండియాస్ బెస్ట్ యాక్టర్ అని చెప్పి సిద్ధార్థ్ అన్నాడు. అండ్ టెంపర్ ఎప్పుడైతే విశాల్ తమిళ్లో చేస్తున్నప్పుడు ఏంటి ఎట్లా చేయాలి, ఇంత బాగా చేసినది ఇంకా నేను ఇప్పుడు చేస్తే అసలు అదే దానికి అసలు వెయిటేజ్ ఉండదేమో, ఇంతకన్నా బాగా నేను చేయలేను అనుకున్నట్ట. అండ్ డైలాగ్స్ చెప్పేటప్పుడు టెంపర్లో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎన్టీఆర్ ఏ ఇంటెన్సిటీతో చెప్పాడో అది 10 సార్లు ఆ సీన్ని చూసి ఈ డైలాగ్ ఇలా చెప్పాడు, ఓకే ఇప్పుడు నేను ఇలా చెప్పాలి అని అనుకుని ఆ ఇన్స్పిరేషన్తో చెప్పాట. అండ్ రామ్ చరణ్ అడిగినప్పుడు మీకు ఎనర్జీ లెవెల్స్ ఎవరిదైతే మీకు నచ్చుతుంది అని అంటే ఐ విష్ ఐ హ్యాడ్ జూనియర్ ఎన్టీఆర్స్ ఎనర్జీ లెవెల్స్ ఇన్ మీ అని అన్నాడు. అండ్ ప్రకాష్ రాజ్ ఎంత న్యాచురల్ నటుడు, ఎంత న్యాచురల్గా నటిస్తాడు అన్నది అందరికీ తెలుసు. అతను అన్నది ఏంటంటే స్క్రీన్ మీద మామూలుగా మనం ఎవరితోనైనా యాక్ట్ చేసేటప్పుడు, ఒక స్టార్ హీరోతో యాక్ట్ చేసేటప్పుడు ఓకే మనం స్టార్తో యాక్ట్ చేస్తున్నామని అనిపిస్తుంది, కానీ ఒక రియల్ యాక్టర్తో స్క్రీన్ స్పేస్ కనుక షేర్ చేసుకుంటున్నాం అనిపించాలి అంటే ఎన్టీఆర్తో యాక్ట్ చేయాలి. అప్పుడే ఒక స్టార్ హీరో అని కాదు ఒక రియల్ యాక్టర్తో నేను యాక్ట్ చేస్తున్నాను అనిపిస్తుంది అన్నాడు. ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో అల్లు అర్జున్ని స్పాంటేనియస్ యాక్టర్ ఎవరు అని అంటే ఎన్టీఆర్ అని చెప్పాట. స్పాంటేనియస్గా తను అలా ఈజీగా చెప్పేస్తాడు ఏదైనా సరే. ఒక డైలాగ్ ఇస్తే గంటలు గంటలు బట్టి కొట్టడాలు ఇవి ఏవి ఉండవు. సో ఇలా ప్రతి ఒక్కళ్ళుకి నచ్చేటటువంటి హీరో జూనియర్ ఎన్టీఆర్. అఫ్కోర్స్ నాకు కూడా, నాకు తన యాక్టింగ్, తన వే హీ డీల్స్ హిజ్ లైఫ్, ఎంత అగెన్స్ట్ ఆల్ ఆడ్స్ ఎంత భయంకరమైనటువంటి ప్రెషర్ ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి ఒక సిచ్యువేషన్స్ ఉన్నా కూడా హీ ఆల్వేస్ టేక్స్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ అభయ్ వచ్చాకైతే పూర్తిగా తను మారిపోయాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి అని అంటే అది అభయ్ కన్నా ఎగ్జైటింగ్గా ఉంటే తప్ప వెళ్ళను అని ఫ్యామిలీకి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎటువంటి గాసిప్స్ ఇంకోటి లేనటువంటి ఒక వ్యక్తి. అండ్ ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పాలిటిక్స్ కానీ ఇంకోటి కానీ లేకుండా జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంతే. అంత నచ్చుతాడు నాకు. సో విషింగ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే. ఇదండి వాళ్ళ చిత్రం బళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం బళారవి చిత్రంలో మరో విషయంతో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళారే విచిత్రం కార్యక్రమం May 20, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.